ఈ జన్మలో నువ్వు వండుకున్న దాన్ని నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. ఇంట్లో ఉండడం వేరు, నోట్లోకి వెళ్ళడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఇంట్లో కొత్త చింతకాయలు పచ్చడి చేశారు, తిందామంటే ఒంట్లో బీపీ ఉంది, వెళ్ళడానికి మధ్యలో అభ్యంతరం ఉంది. ఇంట్లో మంచి స్వీట్స్ ఉన్నాయి, ఒంట్లో డయాబెటీస్ ఉంది, మధ్యలో తినడానికి అభ్యంతరం ఉంది. అందుకని మంచి ఉప్పు కారంతో పప్పు పులుసు చేశారు, తినాలనుంది, కానీ నీ గుండెకి అనారోగ్యం ఉంది. అందుకని తినడానికి ఇంట్లో ఉండడానికి మధ్యలో ఒక అభ్యంతరం ఒకటి వెడుతోంది. ఈ అభ్యంతరం ఈశ్వరానుగ్రహం లోపించడం, లోపించకూడదని అభిషేకం చేస్తే అడుగుతారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత, తండ్రి ఇంట్లో ఉన్నవి నోట్లో పెట్టుకునే అదృష్టాన్ని మీ నుంచి రావాలి, లేకపోతే డాక్టర్ గారి రూపంలో ప్రిస్క్రిప్షన్గా వస్తుంది, ఇవి మీరు తినకండి తినకండి అని. అందుకని ఆయన కూడా ప్రథమో దైవ్యోభిషకు, అప్పుడు ఈశ్వరుడే వైద్యుడిగా వచ్చేస్తాడు. అందుకని ఆ కాలమును గుర్తెరుగుట, అందుకని తనువుయం దారూఢియున్నప్పుడే, ఈ ఒంట్లో ఓపికున్నప్పుడు, వింతల్ మేనచరించున్నప్పుడే, శరీరం మంచి కాంతివంతంగా ఉన్నప్పుడే, కురుల్ వెల్వెల్లకానప్పుడే, జుత్తు తెల్లబడిపోకముందే, చింతింపన్వలమి పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, చింతించాలయా అన్నారు దుర్జటి. సేవించాలయ్యా అని లేదు, సేవిస్తే కదా చింతించడానికి. కాళహస్తి క్షేత్రం ఎలా ఉంటుందండి అని అడిగారు అనుకోండి, రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారండి, ఎడం పక్కకి ఇలా వెళ్ళగానే మహాగణపతి ఉంటారండి, అటువైపు నుంచి ఇటు తిరగగానే చెంగల్వరాయుడు అని శూలం పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి, మెట్లు దిగి ఇలా వెడుతుంటే ఎదురుగుండా కాళహస్తీశ్వరుడి దేవాలయం ఉంటుందండి, లోపలికి ఎడుతుంటే పక్కన సహస్రముఖ లింగం ఉంటుందండి, ఒక్క నాలుగు అడుగులేసి లోపలికి ఎడితే కుడి చేతి పక్కకి వెళ్లకుండా ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేస్తుంటే వెనక ఆవిర్భావ లింగము అని లింగంలోంచి బయటికి వస్తున్న స్వామివారి చిత్రం ఉంటుందండి, ప్రదక్షిణం చేస్తుంటే గోడల మీద కోష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి గణపతులు ఉంటారండి, కుడి చేతి పక్కకి రాగానే ఒక జ్యోతి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ముందు ఏదో పట్టీలు వేసినట్టుగా నవగ్రహ కవచం కట్టుకున్న పొడుగాటి శివలింగం ఉంటుంది, అర్చకులు తుమ్మి పూలతో పూజ చేస్తుంటారు, కదులుతున్నటువంటి ఆ జ్యోతి వాయులింగం అంటారు. ఆ గుడిలోంచి బయటికి వచ్చి ఇలా ఎడం పక్క కడితే ఎదురుగుండా శనీశ్చరుడికి మనం పూజ చేసేటటువంటి నల్లటి గుడ్డల్ని వెలిగించే జ్యోతులు ఇస్తుంటారు. వరుసగా సప్తమార్కులు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యుడు, కనకదుర్గమ్మ, వెంకటేశ్వరుడు, నాయనార్లు, అది దాటిన తర్వాత మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి ఒక పెద్ద శివలింగం, మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగేటప్పటికీ ఎదురుగుండా శివలింగాలు, అమ్మవారు వెనక్కు ఉంటుందండి, జ్ఞానప్రసూనాంబాదేవి కిరీటం, అందులో ఎర్రటి మణి, అమ్మవారికి శుక్రవారం సాయంకాలం క్షీరాభిషేకం జరుగుతూ ఉంటుంది, లోపలికెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఇలా సున్నాలు పెట్టి ఆరోలు వేస్తారు, అందులో నిలబడి ఇలా చూస్తే కన్నప్ప గుడి దర్శనం అవుతుంది శిఖరం కొండ మీద, ఇటుపక్కకు వచ్చి ఇలా చూస్తే అమ్మవారి గుడి శిఖరం దర్శనం అవుతుంది, అటుపక్కకెళ్ళి ఇలా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం అవుతుంది త్రిశూలంతో, కిందకి దిగి మీరు అటు వెళ్ళగానే తెల్లటి స్ఫటికలింగం, దాని వెనకాతలో ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది, స్ఫటికలింగం ముందు నిలబడితే దక్షిణామూర్తి స్తోత్రం అంతా జ్ఞాపకానికి వస్తుంది, దాటి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరగగానే వేదిక మీద శివలింగాలు ఉంటాయి, ఇటు చూసేటప్పటికీ ఎదురుగుండా మహానుభావుడు మళ్ళీ దక్షిణామూర్తి దర్శనం అవుతుంది, అక్కడ దక్షిణామూర్తికి ఒక్కసారి ప్రణిపాతం చేసి బయటికి రాగానే అక్కడ పుస్తకాల స్టాల్ ఉంటుంది, పులిహార ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అమ్ముతారు, ఆ ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మంటపంలో కూర్చుని వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడే విభూతి అమ్మబడును అని బోర్డులుంటాయి, బయటికి వస్తున్నప్పుడే అక్కడ పాతాళ గణపతి అని ఒక పెద్ద గణపతి ఉంటారు, రాజద్వారానికి ఎడం పక్కనేమో కాశీ విశ్వేశ్వరుడు అని అమ్మవారు రెండు ఆలయాలుంటాయి, సుబ్రహ్మణ్యుడు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేస్తావు చింతన, నువ్వు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉండేది ఇప్పుడు నువ్వు ఎడితే, ఒంట్లో ఓపికన్నప్పుడు వెళ్ళకపోతే పాతాళలింగం తాతయ్య దిగుతావా అంటే దిగలేనరా, మోకాళ్ళ నిప్పులన్నాక నువ్వు దిగనూ లేవు, నీకు ఇక్కడ నిలబడను నిలబడదు, నీకింక కాళహస్తి దర్శనం ఎప్పుడవుతుంది, నీకు 75 ఏళ్ల వయస్సు వచ్చినా నీకు ఒకరితో గొడవలేదు, నీ మాన నువ్వు బాల్కనీలో కూర్చుని పడకుర్చీలో పడుకుని ఓ తువ్వాలు పెట్టి దోమలు కొట్టుకుంటూ, ఎందుకంటే బాల్కనీలో దోమలు కొట్టుకోవడం అంటే లోపల కూర్చుంటే టీవీ పెద్ద ధ్వని అక్కడ, అందుకని బాల్కనీలో నువ్వు దోమలు కుడుతున్నా కూర్చుని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి, స్వామి ఏమి స్వామివయ్యా నిజంగా మహానుభావా అని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి ధూర్జటి చేసినటువంటి పద్యాలు చదువుకుంటూ ఆ కాళహస్తి క్షేత్రం అంతా మానసికమైన దర్శనం చేస్తూ రాహుకేతు పూజలు, స్వామికి అభిషేకం, ఆ కళ్యాణం, ఆ పల్లకి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు పట్టుకున్నట్టు, నువ్వు పట్టుపంచ కట్టుకున్నట్టు, నీ భార్యతో కలిసి అభిషేకం చేసుకున్నట్టు, తీర్థం తీసుకున్నట్టు, అక్కడ ప్రసాదం తీసుకున్నట్టు కాళహస్తిలో కూర్చుని నువ్వు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదివి చెప్తుంటే నీ భార్య బిడ్డలు వింటున్నట్టు ఊహించుకుంటుంటే కోడలొచ్చి మామయ్యగారు చపాతీలు తిందిరుగాని రెండంటే అప్పుడు లోపలికెడితే చింతన వలా. అందుకని చింతన కావాలంటే సేవ ముందుండాలి. అందుకే దుర్జట్ అన్నారు, చింతింపన్వలెని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దీంట్లో ఓపిక ఉన్నప్పుడు చెయ్యాలరా. హనుమ ఎక్కడ మాట్లాడినా అంత అందంగానే ఉంటుంది. కాలమును గుర్తించిన వాడే సార్థకత పొందుతున్నవాడు, కాలమును గుర్తించకపోయిన వాడు ఎప్పుడూ పాడైపోతాడు. అందుకని కాలమును గుర్తించగలిగిన వాడు అన్ని కోట్ల వానరములలో హనుమ ఒక్కరే. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ సేవితం భవేత్. ఆ హనుమ పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తే ఆ కాలాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డం అలవాటవుతుంది ఆయన అనుగ్రహం కలిగితే. అందుచేత ఆయన ఒక్కరే ఈ మాట చెప్పగలరు, అన్యులు చెప్పలేరు. అందుకని రాముడు అలా రాకముందే సుగ్రీవా నీ మర్యాద నిలబెట్టుకో, నిలబెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో. హనుమ ఎన్ని మాటలు మాట్లాడతారో కిష్కిందలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో సుగ్రీవుడితో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడారు కదా సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, కానీ సుగ్రీవుడికున్న ఒకే ఒక మంచి గుణం, తనకి తోచకపోయినా చెప్తే వింటాడు. వచ్చినవాడు ప్రాజ్ఞుడని తెలుసు. హనుమ మాట కూడా వినకపోతే నశించిపోతాడు సుగ్రీవుడైనా. అందుకని సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి ససంది దేశాభిమతం నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. నీలుడా, వెంటనే వెళ్ళి ఎక్కడ ఎక్కడ ఈ పృథివీ మండలంలో ఎక్కడెక్కడ వానరములున్నా, లాంగూలములున్నా, లేకపోతే భల్లూకములున్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే వచ్చి చేరమని చెప్పు. ఇన్ని రోజుల లోపల వచ్చేయాలి. త్రిపంచరాత్రాదుర్ధం యహ ప్రప్నుయాన్నిహకమానర తస్య ప్రాణాంతికో దండో నత్ర కార్యా విచారణ. 15 రోజుల తర్వాత ఏ వానరుడి కడికి చేరుతాడో వాడి కుత్తుక కత్తిరింపబడుతుంది. సుగ్రీవుడి ఆజ్ఞ అని చెప్పు. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి ఈ ప్రపంచములో భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వానరములు వచ్చేసయ్యాలి కిష్కింధకి. ఇది సుగ్రీవాజ్ఞ అని ప్రకటించు అన్నాడు. ప్రకటించారు. ప్రకటించిన తరువాత మహానుభావుడు సుగ్రీవుడు సంతోషించాడు. అమ్మయ్యా చెప్పేశాను కదా చెప్పవలసినటువంటి మాట, ఇంకా వానరములు వచ్చేస్తాయనుకున్నాడు. తన బుద్ధి మాత్రం ఆ వచ్చేటటువంటి వానరుల విషయంలో అందరూ బయలుదేరుతున్నారా లేదా దీన్ని చక్క పెట్టే స్థితిలో లేదు. ఎందుకని ఇంకా కామమునందు వ్యామోహితుడై ఉన్నాడు. అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తారారుమలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈలోగా అక్కడ ప్రశ్రవణ పర్వతపు గుహలో పడుకున్నటువంటి రామచంద్రమూర్తి గమనించారు. కార్తీక మాసం వచ్చేసింది, సుగ్రీవుడు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆలోచించారు. లక్ష్మణుణ్ణి పిలిచారు. పిలిచి అన్నారు, అన్యోన్యబద్ధ వైరాణాం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. రాజులందరూ కూడా పరస్పరం వైరం ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు దునుమాడుకోవడం కోసమని సైన్యంతో యుద్ధానికి బయలుదేరిపోయారు. ఆకాశమంతా నిర్మలంగా అయిపోయింది. సారసపక్షులన్నీ సంతోషంగా విహరిస్తున్నాయి. నీటి ప్రవాహములన్నీ కూడా పరిశుద్ధములయ్యాయి. నేల మీద ఉండేటటువంటి బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైనటువంటి వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్కాలం వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనబడడం లేదు. మీరు ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి జాగ్రత్తగా, ఈ శ్లోకం మీకు ఇంకో రకంగా కూడా జీవితంలో జ్ఞాపకానికి వస్తుంది. కార్తీక మాసం రాగానే, కార్తీక మాసం రాగానే దక్షిణాయనం నడుస్తుంటుంది కాబట్టి పరమశక్తివంతమైనటువంటి కాలం కాబట్టి కార్తీక మాసం. కార్తీక మాసంలో సాలగ్రామాలను ఆరాధన చేస్తాం. నేను కార్తీక మాసం రాగానే ముందు మనం చేసేవేమిటి, కార్తీక స్నానాలని తెల్లవారుజామున చెయ్యాలి. కానీ మనకి ప్రతిబంధకం ఏమిటి, బయట చలే మనకి ప్రతిబంధకం, అప్పుడే పడుకోవాలనిపిస్తుంది. వచ్చినటువంటి కాలాన్ని గుర్తించకుండా ఇప్పుడు చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు. ఇది రామమాట. సుగ్రీవుడంటే మంచి మెదడున్నవాడైతే కార్తీక మాసం వచ్చేసింది అని తెలిస్తే ఆ కార్తీక మాసాన్ని ఉపయోగించేసుకోవాలిగా, తెల్లారి లేచి స్నానం చేసి అభిషేకాదులు చేసుకోవాలిగా. నువ్వు పడుకున్నప్పుడు నీకు ఈ శ్లోకం జ్ఞాపకానికి వస్తే కార్తీక మాసంలో నువ్వు సూర్యోదయం అయిపోయే వరకు పడుకోలేవు. ఆ శ్లోకం అటువంటి అర్థాన్ని కూడా మనకి లోకానికి అంతటికీ చెప్తుంది అని ఈ మాట చెప్పాయని అన్నారు. లక్ష్మణ, ఎందుకు ఉపకారం చెయ్యట్లో లేదో, ఎందుకు ఉపకారం చెయ్యట్లేదో తెలుసా సుగ్రీవుడు? ఎందుకు ఈ గుహ దగ్గరికి రావట్లేదో తెలుసా? నాతో ఎందుకు మాట్లాడటలేదో తెలుసా? ఎందుకు వానరులందరినీ కూడా ఆ ప్రయత్నంలో ఉండమని చెప్పట్లేదో తెలుసా? ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే కృపానం కురితే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. రాముడిలా మాట్లాడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. రాముడు అన్నాడు, క్రియావిహీనే దుఃఖార్తే ప్రియావిహీనే దుఃఖార్తే, ప్రియమైనటువంటి భార్యన రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైనటువంటి దుఃఖంతో ఉన్నాను, హృతరాజ్యే వివాసితే, ఉన్న రాజ్యమా పోయింది, బయటిక తోసేశారు. అటువంటి దీనుణ్ణి కదా రాజ్యం బయట కూర్చున్నాను కదా, మనం ఏమంటాం, ఎప్పటి నుంచో బయట కూర్చున్నానండి, ఇంత అన్నపముద్ద పడేస్తారేమోనని, బయట పందిరేశారు కదా, ఎందరో భోజనం చేస్తున్నారు కదా, ముసల్దాన్ని కదా, ఇంత అన్నం ముద్ద పడైపోతారా అని పొద్దున్న 8 నుంచి కూర్చున్నానండి, 3 అయిపోయింది, గిన్నెలు కడిగేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరు వెళ్ళిపోతున్నారు, ఇంత ముద్ద నా ముఖం మీద పడేసిన వాళ్ళు మాత్రం కనపట్టలేదు అని, అన్నం ముద్ద వెయ్యలేదని ఇంటి ముందు కూర్చున్నటువంటి ఒక బిచ్చు ఒక ముసిలివాడు మాట్లాడితే ఎలా ఉంటుందో, అంత దీనంగా రాముడు ఒక మాట అన్నాడు. భార్యన రావణుడు ఎత్తుకుపోయాడు, రాజ్యమా పోయింది, అరణ్యాల పట్టాను, ఇవాళ నాకేముంది లక్ష్మణ, గుహలో పడుకునున్నాను కదా, అందుకుని నా మీద సుగ్రీవుడికి కృప లేదయ్యా అన్నాడు. రాజ్యం బయట పడుకునున్నాను కదా, నా మీద కృప చెయ్యలేదు, సుగ్రీవుడు నన్ను దయతో చూడలేదయ్యా, చూసావా నా బతుకు ఎలా అయిపోయిందో. అనాదో హృతరాజ్యోయం రావణేన చ ధర్షిత దీనో దూరగృహ కామీమాం చైవ శరణంగత. నేను అనాథో, నాకెవరున్నారు నాథుడు, నన్ను రక్షిస్తాను అన్నవాడు సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు మర్చిపోయాడు, నేను ఇవాళ అనాథ, నాకెవరు లేరు. హృతరాజ్యోయం, ఒక నరుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు రాముడు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి ఉపకారం చేస్తాడు చేస్తాను అని ఒక మిత్రుడు చెప్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్మకం పెట్టుకుంటే ఆ మిత్రుడు మీకెందుకు కోటేశ్వరారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నాకు అటువంటి బాధ ఎప్పుడు రాకూడదు అనుకోండి, వచ్చి ఉపకారం చేస్తాను అన్నవాడు 1వ తారీఖున పట్టుకొచ్చి మీకు 10,000 ఇస్తానన్నవాడు 10వ తారీఖు వచ్చినా రావట్లేదు అనుకోండి, 12వ తారీఖున ముహూర్తం అనుకోండి, అవునులే అప్పు కోసం వెళ్ళి అడిగాను కదా, ఎన్నడు అడగని వాడిని, వాడి ఇంటికి వెళ్ళి 10,000 సర్దవయ్యా అని అడిగాను కదా, సర్దుతానన్నాడు కదా, రోజు ఇట్లాగే గుడికి వెళ్ళేవాడు, 10 రోజులు నుంచి ఇక్కడి గుడికి కూడా వెళ్ళడం మానేశాడు అని బాధపడితే ఎలా ఉంటుందో వాళ్ళ రాముడి పరిస్థితి. అంత దైన్యంగా మాట్లాడుతున్నాడు స్వామి. అంటే ఒక నరుడికి ఎటువంటి ఈ మాట వేరొకరి మీద పెట్టకూడదు కాబట్టి, ఆ ఉపమా నాకు ఇష్టం లేదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. అందుకని నరుడికి ఎటువంటి దైన్యం ఉంటుందో ఎంత బాధపడతాడో అలాగే మాట్లాడాడు రాముడు కూడా. నిజంగా అందుకే రాముణ్ణి రామాయణాన్ని శ్రీ మహావిష్ణువుగా చూస్తే మీకు ఇది ఎలా వస్తుంది, మీకు ఎప్పుడైనా అటువంటి దైన్యం అనిపించింది అనుకోండి, నేను ఎంతటి వాడినిరా, రాముడు అంతటి వాడు, ఎంత కష్టపడ్డాడు రా మహానుభావుడు, నా కష్టం ఆయన కష్టం ముందు ఏం కష్టం రా, తళుక్కున మెరుస్తాయి దైన్యంతో శ్లోకాలు ఒక్కొక్కసారి. ఒకసారి అరణ్యకాండలో మెరిసింది ఇలాంటిదే, రాజ్యాహీనో అని, రాజ్యమా పోయింది, భార్యన అపహరించారు అని, ఇదిగో రాజ్యాధ్వంసో వనేవాస సీతానష్టో హతోద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అని ఆ రోజున అన్నారు. అలాగే ఇవ్వాలంటున్నారు మళ్ళీ, అనాథో హృతరాజ్యోయం, నేను అనాథని, నా రాజ్యమా పోయింది, రావణేన చ ధర్షిత రావణుడా అవమానించాడు, దీనో దీనుణ్ణి దూరగృహ ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, ఎవ్వరూ ఉపకారం చేసేవాళ్ళు లేరు, కామీమాం చేయవ, నేను ఇవాళ భార్యని పొందాలనేటటువంటి స్థితిలో ఉన్నాను, చేయవ శరణంగత ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను అయినా నాకు ఉపకారం చేయట్లేదు, ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మన అహం వనరరాజస్య పరిభూత పరంతప. ఎప్పుడైతే దైన్యం వచ్చిందో అందులోంచి నా శక్తిని అవతల వాడు కనిపెట్టట్లేదని కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి వెంటనే నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఏమో అనుకుంటున్నాడు, నన్నింత చిన్న చూపు చూస్తున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని వెంటనే చూడండి కోపం వచ్చేసి మాట్లాడేస్తారు. అలా రాముడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రయోగం గురించి ఒక మహాకవిని చెప్తే వాళ్ళ మనస్సు చిన్నబుచ్చుకుంటుంది. శబ్ద ప్రయోగం గొప్పదిగా చెప్పుకోరు, భావ ప్రయోగమే గొప్పది. ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. నిద్రాశనై కేశవమభ్యుపైతి, నిద్ర మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదిలి కేశవుణ్ణి చేరుకుంటోందిట శ్రీ మహావిష్ణువు. ఆయనకి నిద్ర వస్తోందనరు, ఆయనకి నిద్ర వస్తే తమోగుణం అయిపోతుంది, మనకి నిద్ర వస్తుంది, ఎందుకు మన ఇంద్రియాలు అలసిపోతాయి కాబట్టి. కాదుట, నిద్రే కదిలి శ్రీ మహావిష్ణువుని పొందుతోందిట. ఎందుకని, ఆషాఢమాసంలో స్వామి శయన ఏకాదశి అని పడుకుంటారు. పడుకోవడం అంటే మనలా ఆయన కూడా నిద్రపోతారని కాదు, ఆయన కూడా ఇంద్రియాలు అలసిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుంటారని కాదు, మరింత జాగ్రత్తగా లోకాన్ని గమనిస్తారు. అందుకని నిద్రాశనై కేశవమభ్యుపైతి ద్రుతానదీనాం సగరమభ్యుపైతి. నది వేగంగా వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుందిటే. వెళ్ళిపోవడంలో కూడా మహర్షి ఎంత గొప్పగా దర్శనం చేశారో తెలుసా. నది కాంతాస్వరూపంగా చెప్తాం, సాగరాన్ని పురుషస్వరూపంగా చెప్తాం, సంగమం పవిత్ర స్థానంగా చెప్తాం. ఆ నది తన భర్త దగ్గరికి సంగమం కోసమని వర్షాకాలంలో పడిన నీటి చేత వేగంగా పరిగెడుతుంది. వేగంగా వేగంగా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మరి భర్త సమాగమాన్ని అపేక్షించి పరిగెడుతున్నటువంటి పతివ్రత అయిన ఉత్తమ కాంత మంచి అలంకారం చేసుకుని పరిగెత్తాలి కదా. ఏమిటిట అలంకారం అంతా అంటే, చెట్ల మించి పడిపోయినటువంటి పూల గుత్తుల్ని తాను విరిచి తీసుకెళ్ళిపోతున్నటువంటి చెట్లని, చెట్ల కొమ్మల్ని, చెట్ల పువ్వుల్ని, చక్రవాక పక్షుల్ని, నదుల్ని, నదుల యొక్క తీరాల్ని కోసేస్తూ పరుగు పరుగున తన ప్రియ సమాగమం కోసం వెళ్ళిపోతుందిట. అందుకని ధృతానదీనాం సగరమభ్యుపైతి దృష్టాబలాక ఘనమభ్యుపైతి. అదేమి సంతోషమో కానీ మరి అన్ని పక్షులు పడుకుంటాయి వర్షాకాలం వస్తే. కొంగలు పెద్ద బారులు కింద ఇలా గొలుసుల్లా కట్టుకుని, మన పట్టణాల్లో కనపట్టలేదు కానీ మీరు పల్లెటూళ్ళల్లో చూడాలి, ఎంతంత పెద్ద పెద్ద గొలుసులు గొలుసుల్లాగా ఉండి, చిన్నతనంలో మేము జాలిపూళ్ళలో చూస్తుండేవాళ్ళం. అవి ఆకాశంలో వర్షం అంతా పడిపోయిన తర్వాత ఈ కొంగలన్నీ లేచి ఆ నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగలు వెళ్ళిపోతుంటాయి. దాన్ని హృదయం ఉన్న ఈ కవి అయితే ఆ వెళ్ళిపోవడాన్ని కూడా శబ్దాల్లోకే తెచ్చి అనుభవించారు ఆధునిక కవుల్లో కూడా మహానుభావుడు. నల్లని మబ్బులు బారులు బారులు, తెల్లని కొంగలు బారులు బారులు అని ఒక మహానుభావుడు రచించాడు. వాల్మీకి నుంచి స్ఫూర్తి పొందారేమో, నిజమే. నల్లని మబ్బులు గుంపులు గుంపులు, నిజమే కదా, గుంపులు గుంపులుగా మబ్బులు వెళ్ళిపోతుంటాయి. తెల్లని కొంగలు బారులు బారులు, పెద్ద పెద్ద బారుల కిందేమో కొంగలు వెళ్ళిపోతుంటాయి. అవి ఇక్కడ దర్శనం అవదేమో బహుశా, అసలు కొంగలు ఎక్కడ కనపడతాయి మనకి. ఒకప్పుడు కాకినాడ అంటే దిక్కుమాల పేర కాకినాడ కాదు, దీన్ని కోకనదము. కోకనదము అంటే ఎక్కడ చూసినా సరోవరాలే, ఎక్కడ చూసినా ఎర్రకలువలే. ఎర్రకలువలు వికసించినటువంటి సరోవరాలతో కూడిన పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచారు. ఆ తర్వాత ఎందుకైపోయిందో తెలీదు, ఓ గుర్రన్నాడా అన్న అర్థం ఉంది, కాకినాడ అయి కూర్చుంది, ఎవడో కో కెనడా అన్నాడు, అన్నాడు ఆ కో కెనడా కాకినాడ అయిందండి. ఇంకోటి చెప్తే మాత్రం మనకి చాలా సంతోషం కదా. పాశ్చాత్య సంస్కృతి అప్పటి నుంచి అలవాటు అయిపోవడం మొదలెట్టయింది లేండి. కోకనదం వదిలేసుకుని కాకినాడ చేసుకున్నాను దాన్ని తెచ్చుకుని మనం. సరే, అందుచేత అది ఋషి అంటారు, దృష్ట్వా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామ ప్రియమభ్యుపైతి. పతివ్రత అయినటువంటి కాంత ఆ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతుందిట. అందుచేత వర్షాకాలము యొక్క గొప్పతనం ఇదయా అని చెప్పి, అపిచాతి పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్యాగరీయస్త్వా వక్తుం నేచ్ఛామి వానరం స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వాకాలముపాగతం ఉపకారంచ సుగ్రీవో వేచ్యతే నాత్ర సంశయః. నాయనా లక్ష్మణ, చాలా కష్టాలు పడ్డాడయ్యా సుగ్రీవుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇన్నాళ్ళకి కదా రాజ్యం లభించింది, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుని యందు విశ్వాసం ఉంది, కార్తీక మాసం వచ్చి ఆకాశమంతా మళ్ళీ ప్రశాంత పడిపోతుంది, వర్షాలు కురిసేటటువంటి మేఘాలు వెళ్ళిపోతాయి, శరత్కాల మేఘం అని వస్తుంది. అది ఇంకా నల్లగా ఉండదు, తెల్లటి దూది పింజల కింద వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల ఇబ్బంది ఉండదు, వర్షం కురవదు. అందుచేత అదిగో ఆ శరత్కాలం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మనకి ఉపకారం చేస్తాడయ్యా సుగ్రీవుడు అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. చెబుతుండగా అక్కడ సుగ్రీవుడు ఒడలు తెలియనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తున్నటువంటి సమయంలో హనుమ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎందుకని, వర్షాకాలం పూర్తయిపోయింది. వర్షాకాలం శ్రావణ మాసం విశేషమైనటువంటి వర్షాలు. ఆ శ్రావణం వెళ్ళిపోయింది, కార్తీక మాసం ప్రారంభమైపోయింది. అయిపోయి కార్తీక మాసం వెన్నెలు ఎక్కువ, అందుకని యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టేస్తారు, ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన మొదలు పెడతారు. శరన్నవరాత్రులు అని అమ్మవారి ఉపాసన ప్రారంభమైపోతుంది. అవిద్యానాశనం జరిగి మొట్టమొదటి తమోగుణం నాశనం అవ్వాలి కాబట్టి అమ్మవారి ఉపాసనతోటే ప్రారంభం. అందుకని హనుమ మహానుభావుడు ఏ సమయమునకు ఏది జరగాలో తెలుసున్నవారు కనుక ఎవ్వరూ సుగ్రీవుణ్ణి వెళ్ళి కాలం దాటిపోతోంది సుమా అని చెప్పిన వాళ్ళు లేరు. హనుమ ఒక్కరే ముందు గుర్తించారు, ఇది మంత్రికుండవలసినటువంటి లక్షణం. ఇది తన ప్రభువు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. బయట కాలంలో వచ్చిన మార్పుని గుర్తుపట్టలేదు. కార్తీక మాసంలో రాముడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక్కడే భోగాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని హనుమయే సుగ్రీవుడి మందిరానికి వెళ్ళారు. వెళ్ళి ఒక మాట చెప్పారు, సుగ్రీవ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు, తదనంతరం ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాల్లో రాజు ఎప్పుడూ కూడా ప్రమత్తుడై ఉండాలి, అప్రమత్తుడై ఉండాలి. ఆ నాలుగింటి విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు రాజు. అవి కోశం, తన కోశాగారం ఎప్పుడు నిండుగా ఉండాలి ఐశ్వర్యంతో, సైన్యం తగినంత సైన్యం ఉండాలి, మిత్రుల ఎడల పరాకు పనికిరాదు రాజుకి, ప్రభుత్వం నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వం జోలికి వెళ్ళడానికి వీలుండకూడదు, అంత శక్తియుతమైన ప్రభుత్వం అయి ఉండాలి. ఈ నాలుగు లక్షణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నచ కాలమతీతంతే నివేదయతి కాలవిత్ తరమాణోపి సంత్రాజ్ఞ తవ రాజ వశానుగహ. రాముడు వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది, అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. భార్యని పోగొట్టుకుని రావణుడు అపహరిస్తే నువ్వు సహాయం చేస్తావని నాలుగు నెలలుగా ప్రస్రవణ పర్వతపు గుహలో కూర్చున్నాడు. ఆ రాముడు సరేలే, అయిపోయితే అయిపోయింది, కార్తీక మాసం ఇలా ప్రారంభం కాగానే బయటికి వచ్చేయాలని ఎక్కడుంది, పోన్లే పాపం సుఖపడుతున్నాడు అని ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంత నువ్వుగా వెళ్ళి రామదర్శనం చెయ్యడం మంచిది. తస్యత్వం కురువై కార్యం పూర్వంతేన కృతంతవా హరీశ్వర హరిశ్రేష్ట నాజ్ఞాపయితు అర్హసి. నువ్వే వానరులందరినీ ఆజ్ఞాపించు, దశ దిశలకి వెళ్ళి సీతమ్మ తల్లిని అన్వేషించమని చెప్పు. ఈ మాట నువ్వు ముందు చెప్తే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యం ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు చేసినా మర్యాద నిలబడదు. ఎందుకని, నువ్వు కృతజ్ఞుడవై మాట తప్పిన వాడి అయిపోతావు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్తాహరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువు వాలి, ఆ వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. ఏమి రెండు ఉపకారాలు? ఏ వాలి కుమారుడు సుగ్రీవుడున్నాడు, వాలి కుమారుడు అంగదుడున్నాడు, అంగదుడికి పట్టాభిషేకం చేయమని రామచంద్రమూర్తి చెప్తే కాదని సుగ్రీవుడు అనగలడా? నీకు రాజ్యం ఇచ్చాడు, నీ శత్రువైనటువంటి వాలిని వధించాడు, ఏకకాలమునందు నీకు రెండు ప్రయోజనములను సమకూర్చాడు. ఆయన అడిగింది మొట్టమొదటే, మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడే ఆయన అడిగాడు, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతమ్మని అన్వేషించి పెట్టు అని అడిగాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యథార్థమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళగలిగినటువంటి బలవంతులు నీ దగ్గర ఉన్నారు, ఉన్నవారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళడం లేదు? నీ ఆజ్ఞ లేదు. నీ ఆజ్ఞ ఎందుకు లేదు? నువ్వు కామమునందు అతిశయించినటువంటి ప్రీతితో ఉన్నావు, కాలము వెళ్ళిపోయింది, నువ్వు ఇచ్చిన సమయం దాటిపోయింది, నీ అంత నువ్వుగా గుర్తుపట్టలేదు. నదేవాన చ గంధర్వ నాసురాన నా మరుద్గణాహ నచ యక్షాభయం తస్య కుర్యుహి కిమిత రాక్షసాహ. రాముడే కానీ కోదండం పట్టుకున్నాడా, ఎవరూ అడ్డలేదు. నీ దగ్గరున్నటువంటి వానరులకి ఎవ్వరి వల్ల భయం లేదు, వారు అంతటి శక్తి కలిగిన వారు, అందుకని వాళ్ళు అన్వేషించడంలో శక్తి కలిగిన వారు. అటువంటి శక్తి కలిగిన వారి చేత నువ్వు రామకార్యాన్ని నిర్వర్తింప చేస్తే రాముడు ఆనందిస్తాడు. రాముడే దుఃఖపడి కోదండం పట్టుకున్నాడా, ఆ రాముణ్ణి నిగ్రహించగలిగిన వాడు మాత్రం ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రాముణ్ణి ఆనాడు ఆపు చెయ్యలేరు. అది నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం. నువ్వు సమయోచితంగా ప్రవర్తించకపోతే అటువంటి ప్రమాదాన్ని కౌగిలించుకున్నవాడి అవుతావు. అందుకని కాలమును గుర్తెరుగు. జరిగిపోతున్నటువంటి కాలాన్ని గుర్తు ఎరగపోవడం చేతే ప్రమాదాలన్నీ వస్తాయి. ఈ కాలాన్ని గుర్తుపట్టగలిగిన వాడెవడో వాడు ప్రాజ్ఞుడు. మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇది గుర్తుపట్టడంలోనే హనుమ యొక్క గొప్పతనం ఉంది. ఇన్ని కోట్ల వానరములు ఉన్నాయి కిష్కింధలో, ఒక్క వానరం ఈ మాట చెప్పిందా? చెప్పల. ఇది గుర్తుపట్టినవారు ఒక్క మహానుభావుడు హనుమే. 2 సంవత్సరముల ఇంటర్మీడియట్ పిల్లాడు చదువుకుంటున్నప్పుడు, ఇంకొక 6 నెలల్లో నేను ఎంసెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు స్టాప్ వాచ్ పెట్టుకుని ప్రతిరోజు ఎంసెట్ మోడల్ పేపర్ ఒకటి చెయ్యడం పిల్లవాడికి 3 నెలల ముందు నుంచి అలవాటైపోతే వాడు 90 పేపర్లు ఆన్సర్ చేసేస్తే ఖచ్చితంగా అవలీలగా 91వ రోజున తన ఎంసెట్ పేపర్ ఆన్సర్ చేస్తాడు. కానీ ఏ రోజుని కూడా, ఇంకా ఏప్రిల్లో కదా డేటు, ఏప్రిల్లో కదా డేటు అనుకోవడంలోనే 25 వచ్చేస్తుంది. ఈ 4 రోజులు రాత్రింబవళ్ళు చదవడం వల్ల పైచ్య వికారం వస్తుందేమో, కానీ స్పీడ్గా పేపర్ను ఆన్సర్ చేయడం మాత్రం నీకు రాదు. అందుకే కావలసింది ఏది కావాలంటే సమయాన్ని గుర్తెరిగి దానికి కావలసినటువంటి ప్రణాళికని రచించుకున్నవాడు ఎవరుంటాడో వాడు మాత్రమే వృద్ధిలోకి వస్తాడు. జీవితమైనా అంతే. బాల్యము నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడే యవ్వనంలో ఉన్నటువంటి బలాన్ని కేవలము ఇంద్రియముల యొక్క సుఖానికి వాడడం కాకుండా ఆ ఇంద్రియముల యొక్క బలాన్ని ఈశ్వరుడి వైపుకి కూడా తిప్పిన నాడు నీ మనస్సుకి ఆలంబనం దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే తిరుమల దర్శనం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే శ్రీశైలం వెళ్ళిపోగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే మానస పూజతో వారణాసిలో నువ్వు విశ్వేశ్వరుడికి అభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుని పడక కుర్చీలో కూర్చుంటే ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే అయోధ్యకాండలో జరిగినటువంటి పాదుకా పట్టాభిషేక సర్గలు మనస్సులో గుర్తు తెచ్చుకోగలవు, నువ్వొక్కసారి మనస్సులో సంకల్పం చేస్తే రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చెయ్యగలవు. ఎందుకని, నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేశావు కనుక నీ మనస్సుకి అది అందింది కనుక దాన్ని పట్టుకుంటుంది మనస్సు. నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేదు, లేదు కనుక నీకు వృద్ధాప్యంలో మనస్సుకి ఆలంబనంగా అది అందదు. నువ్వు ఏది ఇస్తున్నావో దాన్నే మనస్సు పట్టుకుంటుంది. ఇది కాలమును గుర్తెరుగుట. నీకు ఉన్న కాలమంతా చొప్పదంటి ప్రసంగాలకే సరిపోయింది, పనికి మాలిన మాటలకే సరిపోయింది, అక్కరలేని విషయాలకే సరిపోయింది. ఇప్పుడు మనస్సుని కొత్తగా ఈశ్వరుడి పాదాలు పట్టుకోమంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, చింత ఏర్పడిపోయిన తర్వాత ఎక్కడ పట్టుకుంటుంది? అందుకే దూర్జటి ఎక్సలెంట్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసేశారు సమాజానికి. దంతంబుల్ పడనప్పుడే, తనువు యందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం, మా దొరగారికి ఎంతో ఇష్టం ఆ పద్యం అంటే కాళహస్తీశ్వర శతకంలో. దంతంబుల్ పడనప్పుడే, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేద్దామంటే నువ్వు ఒకటి ఉచ్చరిద్దాం అనుకుంటే అది శబ్దం ఇంకోటి బయటకు వస్తుంటుంది. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢియున్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడు చెయ్యాలి ఈశ్వర కైంకర్యం. ఓపిక అంతా అయిపోయిన తర్వాత కొడుకు పట్టుకుంటే తప్ప నువ్వు తిరుమలలో ఆ ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి స్వామివారి యొక్క అంతరాలయం వరకు నడవలేనటువంటి స్థితి వచ్చేసిన తర్వాత అష్టదళ పాద పద్మారాధనానికి 2 గంటలు కూర్చోపెడదామంటే 2 గంటల సేపు వెళ్లకుండా ఉండలేనరా అని చిటికిని వేలెత్తేటటువంటి స్వరూపం నీకు వచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంకా తిరుమల వెళ్ళి చేసేదేముంది? నువ్వు చేసేది లేదు ఇంకా. నీ ఓపిక ఉన్నప్పుడే ఆ ఓపికతో ఈశ్వరార్చన కూడా జరిగిపోవాలి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కాలమును గుర్తెరుగుట అన్న మాట ఎందుకు చెప్పారో తెలుసా అండి పెద్దలు? హనుమ వచ్చి మాట్లాడితే ఎందుకంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంది. మీరు బ్యాంకులో ఒక 50,000 రూపాయలు వేసుకున్నారనుకోండి, మీరు చెక్కులు ఇస్తూనే ఉన్నారనుకోండి, ఇచ్చేటప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం పెచ్చాళ్ళు కారు, చెక్కు పుస్తకం ఇచ్చారు కాబట్టి చెక్కు పుస్తకం అయిపోయే వరకు ఏం చెక్కులు ఆనర్ చేయరు. వాళ్ళు ఎంతకాలం ఆనర్ చేస్తారు? ఈ చెక్కు ఇలా చేత్తో పట్టుకుని సంతకం పెట్టినటువంటి వాడు తనకి చాలా ఆప్యాయమైన వాడే అవ్వచ్చు. ఇక్కడ కంప్యూటర్ నొక్కి చూస్తారు అనురాధ గారు, చూసి బ్యాలెన్స్ క్రెడిట్ ఉండాలి. ఉంటే క్రెడిట్లో ఆ చెక్ మీద నెంబర్ వేసి టోకెన్ ఇస్తారు వచ్చిన వాడికి. ఈ అకౌంట్లో 230 రూపాయలు ఉంటే 10,000 రూపాయలకి మీరు చెక్ ఇచ్చారనుకోండి, అయ్యో పాపం చాలా తెలుసున్నాయనండి అనే ఇస్తారేంటి? ఇవ్వరు, బౌన్స్ చేస్తారు చెక్ని. అయ్యా ఇందులో బ్యాలెన్స్ ఏం లేదండి, పట్టుకుపోండి అంటారు. కేసు కోర్టుకి ఎడుతుంది, పరువు నష్టం దావా వరకును. అందుకని నువ్వు వాడేసుకుంటున్నావు, ఈ జన్మలో నీకు ఓపిక ఉంది, నీకు ఒంట్లో బాగుంది, ఒకనాడు చేసిన పుణ్యం అనుభవిస్తున్నావు. ఈ జన్మలో నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, ఒకనాడు నువ్వు చేసిన పుణ్యము బ్యాంకులో డబ్బు రూపంలో ఉంది. ఈ జన్మలో నీకు పిల్లలున్నారు, ఈశ్వరానుగ్రహం ఉంది, నీకు పిల్లలున్నారు. ఈ జన్మలో నువ్వు వండుకున్న దాన్ని నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. ఇంట్లో ఉండడం వేరు, నోట్లోకి వెళ్ళడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఇంట్లో కొత్త చింతకాయలు పచ్చడి చేశారు, తిందామంటే ఒంట్లో బీపీ ఉంది, వెళ్ళడానికి మధ్యలో అభ్యంతరం ఉంది. ఇంట్లో మంచి స్వీట్స్ ఉన్నాయి, ఒంట్లో డయాబెటీస్ ఉంది, మధ్యలో తినడానికి అభ్యంతరం ఉంది. అందుకని మంచి ఉప్పు కారంతో పప్పు పులుసు చేశారు, తినాలనుంది, కానీ నీ గుండెకి అనారోగ్యం ఉంది. అందుకని తినడానికి ఇంట్లో ఉండడానికి మధ్యలో ఒక అభ్యంతరం ఒకటి వెడుతోంది. ఈ అభ్యంతరం ఈశ్వరానుగ్రహం లోపించడం, లోపించకూడదని అభిషేకం చేస్తే అడుగుతారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత, తండ్రి ఇంట్లో ఉన్నవి నోట్లో పెట్టుకునే అదృష్టాన్ని నీ నుంచి రావాలి, లేకపోతే డాక్టర్ గారి రూపంలో ప్రిస్క్రిప్షన్గా వస్తుంది, ఇవి మీరు తినకండి తినకండి అని. అందుకని ఆయన కూడా ప్రథమో దైవ్యోభిషకు, అప్పుడు ఈశ్వరుడే వైద్యుడిగా వచ్చేస్తాడు. అందుకని ఆ కాలమును గుర్తెరుగుట, అందుకని తనువుయం దారూఢియున్నప్పుడే, ఈ ఒంట్లో ఓపికన్నప్పుడు వింతల్ మేనచరించున్నప్పుడే, శరీరం మంచి కాంతివంతంగా ఉన్నప్పుడే, కురుల్ వెల్వెల్లకానప్పుడే, జుత్తు తెల్లబడిపోకముందే, చింతింపన్వలమి పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర చింతించాలయా అన్నారు దుర్జటి. సేవించాలయ్యా అని లేదు, సేవిస్తే కదా చింతించడానికి. కాళహస్తి క్షేత్రం ఎలా ఉంటుందండి అని అడిగారు అనుకోండి, రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారండి, ఎడం పక్కకి ఇలా వెళ్ళగానే మహాగణపతి ఉంటారండి, అటువైపు నుంచి ఇటు తిరగగానే చెంగల్వరాయుడు అని శూలం పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి, మెట్లు దిగి ఇలా వెడుతుంటే ఎదురుగుండా కాళహస్తీశ్వరుడి దేవాలయం ఉంటుందండి, లోపలికి ఎడుతుంటే పక్కన సహస్రముఖ లింగం ఉంటుందండి, ఒక్క 4 అడుగులేసి లోపలికి ఎడితే కుడి చేతి పక్కకి వెళ్లకుండా ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేస్తుంటే వెనక ఆవిర్భావ లింగము అని లింగంలోంచి బయటికి వస్తున్న స్వామివారి చిత్రం ఉంటుందండి, ప్రదక్షిణం చేస్తుంటే గోడల మీద కోష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి గణపతులు ఉంటారండి, కుడి చేతి పక్కకి రాగానే ఒక జ్యోతి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ముందు ఏదో పట్టీలు వేసినట్టుగా నవగ్రహ కవచం కట్టుకున్న పొడుగాటి శివలింగం ఉంటుంది, అర్చకులు తుమ్మి పూలతో పూజ చేస్తుంటారు, కదులుతున్నటువంటి ఆ జ్యోతి వాయులింగం అంటారు. ఆ గుడిలోంచి బయటికి వచ్చి ఇలా ఎడం పక్క కడితే ఎదురుగుండా శనీశ్చరుడికి మనం పూజ చేసేటటువంటి నల్లటి గుడ్డల్ని వెలిగించే జ్యోతులు ఇస్తుంటారు. వరుసగా సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యుడు, కనకదుర్గమ్మ, వెంకటేశ్వరుడు, నాయనార్లు, అది దాటిన తర్వాత మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి ఒక పెద్ద శివలింగం, మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగేటప్పటికీ ఎదురుగుండా శివలింగాలు, అమ్మవారు వెనక్కుంటుందండి, జ్ఞానప్రసూనాంబాదేవి కిరీటం, అందులో ఎర్రటి మణి, అమ్మవారికి శుక్రవారం సాయంకాలం క్షీరాభిషేకం జరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఇలా సున్నాలు పెట్టి ఆరోలు వేస్తారు, అందులో నిలబడి ఇలా చూస్తే కన్నప్ప గుడి దర్శనం అవుతుంది శిఖరం కొండ మీద, ఇటుపక్కకు వచ్చి ఇలా చూస్తే అమ్మవారి గుడి శిఖరం దర్శనం అవుతుంది, అటుపక్కకెళ్ళి ఇలా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం అవుతుంది త్రిశూలంతో, కిందకి దిగి మీరు అటు వెళ్ళగానే తెల్లటి స్ఫటికలింగం, దాని వెనకాతలో ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. స్ఫటికలింగం ముందు నిలబడితే దక్షిణామూర్తి స్తోత్రం అంతా జ్ఞాపకానికి వస్తుంది. దాటి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరగగానే వేదిక మీద శివలింగాలు ఉంటాయి. ఇటు చూసేటప్పటికీ ఎదురుగుండ మహానుభావుడు, మళ్ళీ దక్షిణామూర్తి దర్శనం అవుతుంది. అక్కడ దక్షిణామూర్తికి ఒక్కసారి ప్రణిపాతం చేసి బయటికి రాగానే అక్కడ పుస్తకాల స్టాల్ ఉంటుంది. పులిహార ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అమ్ముతారా. ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మంటపంలో కూర్చుని వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడే విభూతి అమ్మబడును అని బోర్డులుంటాయి. బయటికి వస్తున్నప్పుడే అక్కడ పాతాళ గణపతి అని ఒక పెద్ద గణపతి ఉంటారు. రాజద్వారానికి ఎడం పక్కనేమో కాశీ విశ్వేశ్వరుడు అని అమ్మవారు రెండు ఆలయాలుంటాయి, సుబ్రహ్మణ్యుడు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేస్తావు చింతన? నువ్వు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉండేది ఇప్పుడు నువ్వు ఎడితే, ఒంట్లో ఓపికన్నప్పుడు వెళ్ళకపోతే పాతాళలింగం తాతయ్య దిగుతావా అంటే దిగలేనరా, మోకాళ్ళ నిప్పులన్నాక నువ్వు దిగనూ లేవు, నీకు ఇక్కడ నిలబడను, నిలబడదు. నీకింకా కాళహస్తి దర్శనం ఎప్పుడవుతుంది? నీకు 75 ఏళ్ల వయస్సు వచ్చినా నీకు ఒకరితో గొడవలేదు. నీ మాన నువ్వు బాల్కనీలో కూర్చుని పడకుర్చీలో పడుకుని ఓ తువ్వాలు పెట్టి దోమలు కొట్టుకుంటూ, ఎందుకండి బాల్కనీలో దోమలు కొట్టుకోవడం అంటే లోపల కూర్చుంటే టీవీ పెద్ద ధ్వని అక్కడ, అందుకని బాల్కనీలో నువ్వు దోమలు కుడుతున్నా కూర్చుని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి స్వామి ఏమి స్వామివయ్యా నిజంగా మహానుభావ అని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి ధూర్జటి చేసినటువంటి పద్యాలు చదువుకుంటూ ఆ కాళహస్తి క్షేత్రం అంతా మానసికమైన దర్శనం చేస్తూ రాహుకేతు పూజలు, స్వామికి అభిషేకం, ఆ కళ్యాణం, ఆ పల్లకి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు పట్టుకున్నట్టు, నువ్వు పట్టుపంచ కట్టుకున్నట్టు, నీ భార్యతో కలిసి అభిషేకం చేసుకున్నట్టు, తీర్థం తీసుకున్నట్టు, అక్కడ ప్రసాదం తీసుకున్నట్టు కాళహస్తిలో కూర్చుని నువ్వు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదివి చెప్తుంటే నీ భార్య బిడ్డలు వింటున్నట్టు ఊహించుకుంటుంటే కోడలు వచ్చి మామయ్యగారు చపాతీలు తిందిరుగాని రెండు అంటే అప్పుడు లోపలికి వెడితే చింతన వల. అందుకని చింతన కావాలంటే సేవ ముందుండాలి. అందుకే దుర్జట్ అన్నారు, చింతింపన్వలెని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దీంట్లో ఓపికన్నప్పుడు చెయ్యాలరా. హనుమ ఎక్కడ మాట్లాడినా అంత అందంగానే ఉంటుంది. కాలమును గుర్తించిన వాడే సార్థకత పొందుతున్నవాడు, కాలమును గుర్తించకపోయిన వాడు ఎప్పుడూ పాడైపోతాడు. అందుకని కాలమును గుర్తించగలిగిన వాడు అన్ని కోట్ల వానరములలో హనుమ ఒక్కరే. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ సేవితం భవేత్. ఆ హనుమ పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తే ఆ కాలాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డం అలవాటవుతుంది ఆయన అనుగ్రహం కలిగితే. అందుచేత ఆయన ఒక్కరే ఈ మాట చెప్పగలరు, అన్యులు చెప్పలేరు. అందుకని రాముడు అలా రాకముందే సుగ్రీవా నీ మర్యాద నిలబెట్టుకో, నిలబెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో. హనుమ ఎన్ని మాటలు మాట్లాడతారో కిష్కిందలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో సుగ్రీవుడితో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడారు కదా సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, కానీ సుగ్రీవుడికున్న ఒకే ఒక మంచి గుణం, తనకి తోచకపోయినా చెప్తే వింటాడు. వచ్చినవాడు ప్రాజ్ఞుడని తెలుసు. హనుమ మాట కూడా వినకపోతే నశించిపోతాడు సుగ్రీవుడైన. అందుకని సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి ససంధి దేశాభిమతం నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. నీలుడా, వెంటనే వెళ్ళి ఎక్కడ ఎక్కడ ఈ పృథివీ మండలంలో ఎక్కడెక్కడ వానరములున్నా, లాంగూలములున్నా, లేకపోతే భల్లూకములున్నా అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే వచ్చి చేరమని చెప్పు. ఇన్ని రోజుల లోపల వచ్చేయాలి. త్రిపంచరాత్రాదుర్ధం యహ ప్రప్నుయాన్నిహకమానర తస్య ప్రాణాంతికో దండో నత్ర కార్యా విచారణ. 15 రోజుల తర్వాత ఏ వానరుడి ఇక్కడికి చేరుతాడో వాడి కుత్తుక కత్తిరింపబడుతుంది. సుగ్రీవుడి ఆజ్ఞ అని చెప్పు. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి, ఈ ప్రపంచములో భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వానరములు వచ్చేసయ్యాలి కిష్కింధకి, ఇది సుగ్రీవాజ్ఞ అని ప్రకటించు అన్నాడు. ప్రకటించారు. ప్రకటించిన తరువాత మహానుభావుడు సుగ్రీవుడు సంతోషించాడు. అమ్మయ్యా చెప్పేశాను కదా, చెప్పవలసినటువంటి మాట ఇంకా వానరములు వచ్చేస్తాయనుకున్నాడు. తన బుద్ధి మాత్రం ఆ వచ్చేటటువంటి వానరుల విషయంలో అందరూ బయలుదేరుతున్నారా లేదా దీన్ని చక్క పెట్టే స్థితిలో లేదు. ఎందుకని ఇంకా కామమునందు వ్యామోహితుడై ఉన్నాడు. అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తారారుమలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈలోగా అక్కడ ప్రశ్రవణ పర్వతపు గుహలో పడుకున్నటువంటి రామచంద్రమూర్తి గమనించారు. కార్తీక మాసం వచ్చేసింది. సుగ్రీవుడు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆలోచించారు. లక్ష్మణుణ్ణి పిలిచారు. పిలిచి అన్నారు, అన్యోన్యబద్ధ వైరాణాం జిగీషూణాం రూపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం రూపాత్మజ నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. రాజులందరూ కూడా పరస్పరం వైరం ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు దునుమాడుకోవడం కోసమని సైన్యంతో యుద్ధానికి బయలుదేరిపోయారు. ఆకాశమంతా నిర్మలంగా అయిపోయింది. సారసపక్షులన్నీ సంతోషంగా విహరిస్తున్నాయి. నీటి ప్రవాహములన్నీ కూడా పరిశుద్ధములయ్యాయి. నేల మీద ఉండేటటువంటి బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైనటువంటి వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్కాలం వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనబడడం లేదు. మీరు ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, జాగ్రత్తగా, ఈ శ్లోకం మీకు ఇంకో రకంగా కూడా జీవితంలో జ్ఞాపకానికి వస్తుంది. కార్తీక మాసం రాగానే, కార్తీక మాసం రాగానే దక్షిణాయనం నడుస్తుంటుంది కాబట్టి పరమశక్తివంతమైనటువంటి కాలం కాబట్టి కార్తీక మాసం. కార్తీక మాసంలో సాలగ్రామాలను ఆరాధన చేస్తాం. నేను కార్తీక మాసం రాగానే ముందు మనం చేసేవేమిటి, కార్తీక స్నానాలని తెల్లవారుజామున చెయ్యాలి. కానీ మనకి ప్రతిబంధకం ఏమిటి, బయట చలే మనకి ప్రతిబంధకం, అప్పుడే పడుకోవాలనిపిస్తుంది. వచ్చినటువంటి కాలాన్ని గుర్తించకుండా ఇప్పుడు చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు. ఇది రామమాట. సుగ్రీవుడంటే మంచి మెదడున్నవాడైతే కార్తీక మాసం వచ్చేసింది అని తెలిస్తే ఆ కార్తీక మాసాన్ని ఉపయోగించేసుకోవాలిగా, తెల్లారి లేచి స్నానం చేసి అభిషేకాదులు చేసుకోవాలిగా. నువ్వు పడుకున్నప్పుడు నీకు ఈ శ్లోకం జ్ఞాపకానికి వస్తే కార్తీక మాసంలో నువ్వు సూర్యోదయం అయిపోయే వరకు పడుకోలేవు. ఆ శ్లోకం అటువంటి అర్థాన్ని కూడా మనకి లోకానికంతటికీ చెప్తుంది అని ఈ మాట చెప్పి ఆయన అన్నారు, లక్ష్మణ ఎందుకు ఉపకారం చెయ్యట్లో లేదో, ఎందుకు ఉపకారం చెయ్యట్లేదో తెలుసా సుగ్రీవుడు, ఎందుకు ఈ గుహ దగ్గరికి రావట్లేదో తెలుసా, నాతో ఎందుకు మాట్లాడటలేదో తెలుసా, ఎందుకు వానరులందరినీ కూడా ఆ ప్రయత్నంలో ఉండమని చెప్పట్లేదో తెలుసా. ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే కృపానం కురితే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. రాముడిలా మాట్లాడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. రాముడు అన్నాడు, క్రియావిహీనే దుఃఖార్తే ప్రియావిహీనే దుఃఖార్తే, ప్రియమైనటువంటి భార్యన రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైనటువంటి దుఃఖంతో ఉన్నాను, హృతరాజ్యే వివాసితే ఉన్న రాజ్యమా పోయింది, బయటిక తోసేశారు. అటువంటి దీనుణ్ణి కదా రాజ్యం బయట కూర్చున్నాను కదా, మనం ఏమంటాం, ఎప్పటినుంచో బయట కూర్చున్నానండి, ఇంత అన్నపముద్ద పడేస్తారేమోనని, బయట పందిరేశారు కదా, ఎందరో భోజనం చేస్తున్నారు కదా, ముసల్దాన్ని కదా, ఇంత అన్నం ముద్ద పడైపోతారా అని పొద్దున్న 8 నుంచి కూర్చున్నానండి, 3 గిన్నెలు కడిగేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంత ముద్ద నా ముఖం మీద పడేసిన వాళ్ళు మాత్రం కనపట్టలేదు అని, అన్నం ముద్ద వెయ్యలేదని ఇంటి ముందు కూర్చున్నటువంటి ఒక బిచ్చు ఒక ముసలివాడు మాట్లాడితే ఎలా ఉంటుందో, అంత దీనంగా రాముడు ఒక మాట అన్నాడు. భార్యన రావణుడు ఎత్తుకుపోయాడు, రాజ్యమా పోయింది, అరణ్యాల పట్టాను, ఇవాళ నాకు ఏముంది లక్ష్మణ, గుహలో పడుకునున్నాను కదా, అందుకుని నా మీద సుగ్రీవుడికి కృప లేదయ్యా అన్నాడు. రాజ్యం బయట పడుకునున్నాను కదా, నా మీద కృప చెయ్యలేదు సుగ్రీవుడు, నన్ను దయతో చూడలేదయ్యా, చూసావా నా బతుకు ఎలా అయిపోయిందో. అనాదో హృతరాజ్యోయం రావణేన చ దర్శిత దీనో దూరగృహ కామీమాం చైవ శరణంగత. నేను అనాథో, నాకెవరున్నారు నాథుడు, నన్ను రక్షిస్తాను అన్నవాడు సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు మర్చిపోయాడు, నేను ఇవాళ అనాథ, నాకెవరు లేరు. హృతరాజ్యోయం, ఒక నరుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు రాముడు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి ఉపకారం చేస్తాడు చేస్తాను అని ఒక మిత్రుడు చెప్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్మకం పెట్టుకుంటే ఆ మిత్రుడు మీకెందుకు కోటేశ్వరారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నాకు అటువంటి బాధ ఎప్పుడు రాకూడదనుకోండి, వచ్చి ఉపకారం చేస్తాను అన్నవాడు 1వ తారీఖున పట్టుకొచ్చి మీకు 10,000 ఇస్తానన్నవాడు 10వ తారీఖు వచ్చినా రావట్లేదు అనుకోండి, 12వ తారీఖున ముహూర్తం అనుకోండి, అవును లే అప్పు కోసం వెళ్ళి అడిగాను కదా, ఎన్నడూ అడగని వాడిని, వాడి ఇంటికి వెళ్ళి 10,000 సర్దవయ్యా అని అడిగాను కదా, సర్దుతానన్నాడు కదా, రోజు ఇట్లాగే గుడికి వెళ్ళేవాడు, 10 నుంచి ఇట్నుంచి గుడికి కూడా వెళ్ళడం మానేశాడు.
అని బాధపడితే ఎలా ఉంటుందో వాళ్ళ రాముడి పరిస్థితి. అంత దైన్యంగా మాట్లాడుతున్నాడు స్వామి. అంటే ఒక నరుడికి ఎటువంటి ఈ మాట వేరొకరి మీద పెట్టకూడదు కాబట్టి ఆ ఉపమా అన్న నాకు ఇష్టం లేదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. అందుకని నరుడికి ఎటువంటి దైన్యం ఉంటుందో ఎంత బాధపడతాడో అలాగే మాట్లాడాడు రాముడు కూడా. నిజంగా అందుకే రాముణ్ణి రామాయణాన్ని శ్రీ మహావిష్ణువుగా చూస్తే మీకు ఇది ఎలా వస్తుంది, మీకు ఎప్పుడైనా అటువంటి దైన్యం అనిపించింది అనుకోండి, నేను ఎంతటి వాడినిరా, రాముడు అంతటి వాడు, ఎంత కష్టపడ్డాడు రా మహానుభావుడు, నా కష్టం ఆయన కష్టం ముందు ఏం కష్టం రా, తళుక్కును మెరుస్తాయి దైన్యంతో శ్లోకాలు ఒక్కొక్కసారి. ఒకసారి అరణ్యకాండలో మెరిసింది ఇలాంటిదే, రాజ్యాహీనో అని, రాజ్యమా పోయింది, భార్యనా అపహరించారు అని, ఇదిగో రాజ్యాధ్వంసో వనేవాస సీతానష్టో హతోద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అని ఆ రోజున అన్నారు. అలాగే ఇవ్వాలంటున్నారు మళ్ళీ, అనాథో హృతరాజ్యోయం, నేను అనాథని, నా రాజ్యమా పోయింది, రావణేన చ దర్శిత, రావణుడా అవమానించాడు, దీనో దీనుణ్ణి, దూరగృహ, ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, ఎవ్వరూ ఉపకారం చేసేవాళ్ళు లేరు, కామీమాం చేయవ, నేను ఇవాళ భార్యని పొందాలనేటటువంటి స్థితిలో ఉన్నాను, చేయవ శరణంగత, ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను, అయినా నాకు ఉపకారం చేయట్లేదు, ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వనరరాజస్య పరిభూత పరంతప. ఎప్పుడైతే దైన్యం వచ్చిందో అందులోంచి నా శక్తిని అవతల వాడు కనిపెట్టట్లేదని కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి వెంటనే నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఏమో అనుకుంటున్నాడు, నన్నింత చిన్న చూపు చూస్తున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని వెంటనే చూడండి కోపం వచ్చేసి మాట్లాడేస్తారు. అలా రాముడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, ఈ కారణాల వల్లే లక్ష్మణ నన్నింత అవమానిస్తున్నాడు సుగ్రీవుడు, కానీ అందా నన్ను అవమానిస్తే ఊరుకుంటున్నాను అనుకుంటున్నాడేమో, సకాలం పరిసంఖ్యాయం సీతాయా పరిమార్గణే కృతార్థ సమయం కృత్వా దుర్మతిర్నావ బుజ్జతే. మాట మారుతోంది, దుర్మతి ఆ సుగ్రీవుడు మరిచిపోయాడు చేసుకున్న వడంబడిక, సీతను ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కానీ ఇవాళ చేసిన ప్రతిజ్ఞ స్మరించడం లేదు. తం ప్రవిశ్య చకిష్కింధాం బ్రూహివానర పుంగమం మూర్ఖం గ్రామ్యసుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ. గ్రామ్య సుఖాలను అనుభవిస్తున్నాడు, భార్యలతో కలిసి కామాన్ని అనుభవిస్తున్నాడు, మిత్రుడి మాట జ్ఞాపకానికి రావట్లేదు. అర్ధినాముపపన్నానాం పూర్వంచాప్యుపకారిణాం ఆశాం సంసృత్యయోహంతి సలోకే పురుషాధమః. ఎవడైతే చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడని చెప్తోంది శాస్త్రం. శుభం వాయది వా పాపం యోహి వాక్యముదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీర పురుషోత్తమః. గబుక్కుని సత్యమే పలక తెలిసి పలకచ్చు తెలియక పలకచ్చు, ఒక మాట నోటి వెంట వచ్చేస్తే ఇంకా మాటకి ఎవడు కట్టుబడిపోతాడో అలా కట్టుబడిపోయినటువంటి వాడు పురుషోత్తముడని చెప్పి చెప్పుకుంటున్నారు. కృతార్థానాం మిత్రానాం నభవంతియే తాన్ రుతానపి క్రవ్యాదాహ కృతాగ్నాన్ నోపభుంజతే. తమ పనులు పూర్తి చేసేసుకుని తన మిత్రులకి అక్కర రాకుండా వారి ముఖం కూడా చూడకుండా జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి వాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరం తినడానికి ఇష్టపడవు. అందుకని ఇవాళ అటువంటి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తిస్తున్నాడు. అందుకని నా గురించి మరిచిపోయాడు. నూనం కాంచన పృష్ఠస్య వికృష్టస్య మయారణి ద్రష్టుమిచ్చతి చాపస్య రూపం విద్యుత్ గణోపమం. నేనే కోదండాన్ని చేతిలో పట్టుకుని మళ్ళీ బంగారు వంపు కలిగినటువంటి బాణాన్ని కోదండమునకున్నటువంటి నారికి సంధించి విడిచిపెట్టిన రోజున కిష్కింధా పట్టణపు పైభాగంలో ఆకాశంలో మిరిసేటటువంటి నా బాణముల యొక్క మెరుపుల గుంపుల్ని చూడాలనుకుంటున్నాడు. నేను మళ్ళీ టంకార ధ్వని చేస్తే సర్వభూతములు వణికిపోయేటట్టుగా చేసే కోదండము యొక్క ధ్వనిని వినాలనుకుంటున్నాడు. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయావత్స మహాబల మమ రోషస్యయద్రూపం బ్రూయాశ్చైవమిదం వచః. రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడిన నాడు రాముడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. లక్ష్మణ ఒక్కసారి కిష్కింధలో ప్రవేశించి మా అన్నగారు కోపం వచ్చి చేతిలో కోదండం పట్టుకుని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. నేను చెప్పానని ఒక మాట చెప్పు. నా సంకుచిత పంధాయన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవా మా వాలి పథమన్వగా. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసెయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒడంబడికి కట్టుబడడం నేర్చుకోమని చెప్పు. లేకపోతే నీ అన్న వాలి వెళ్ళిన మార్గంలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడిపోతున్నాడని చెప్పు. నిన్ను చంపుతానన్నానని చెప్పానడు రామచంద్రమూర్తి. అంత కోపంలో కూడా వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని చెప్పు. అంటే తండ్రి కొడుకుని దెబ్బలాడుతున్నాడు అనుకోండి, మార్కులు రాలేదని చంపేస్తానండవు, చచ్చిపోతావురే నా చేతిలో అండవు. అమంగళకరమైన మాట నోటి వెంట రాకూడదు. అందుకని అంటాడు, ఏరా నా కోపం చూడాలనుకుంటున్నావా? ఇంతకు ముందు ఒకసారి చిన్నతనంలో మీ బాబాయ్ ఇలాగే ప్రవర్తిస్తే, చదువుకోకపోతే ఆనాడు మీ బాబాయ్యని ఒక్క దెబ్బ కొడితే ఆ దెబ్బ గభాలన చెవి మీద తగిలితే ఇప్పటికీ మీ బాబాయ్కి అప్పుడప్పుడు నీరసంగా ఉంటే చెవిలో గుయ్యమంటుంటుందిరా. ఆ దెబ్బ చప్పుడు ఇప్పటికి పోలేదు బాబాయ్ చెవిలో. అలాంటి అనుభవం పొందాలనుకుంటున్నావా? మర్చిపోయావా మీ బాబాయ్ చెప్పిన మాటలు మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, రే మీ నాన్న కోపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పాడు, మర్చిపోయావురా ఏమిరా నీ ప్రవర్తన అని అడుగుతాడు తప్ప నీ గూబ గుయ్యమనేటట్టు అలాగే కొట్టేస్తాను రా అండవు. అంత కోపంలో కూడా మాటలో అమంగళత్వం లేకుండా మాట్లాడడం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఎంత గొంతంగా మాట్లాడతాడో చూడండి. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు, జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పు. ఒడంబడిక మరిచిపోతే ఆ మార్గంలో పంపించేయడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చెయ్యి.
ఏకయేవరణే వాలి శరేణ నిహతోమయ త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒక్క బాణంతో ఒక్కనే చంపాను, ఈనాడు ధర్మం తప్పినటువంటి సుగ్రీవుణ్ణి ఒకే బాణంతో సపరివారంగా పంపించేస్తానని చెప్పు. ఆ తర్వాత ఇంకెవరు మిగలరు వానరులు. ఆ స్థితి తెచ్చుకోవద్దని చెప్పానని చెప్పు లక్ష్మణ, బయలుదేరు కిష్కింధ అన్నారు. అసలే లక్ష్మణుడు, అన్నయ్య గుహలో కూర్చుని నేను ఇంత దీనుణ్ణిరా, నన్ను ఎవరు పట్టించుకుంటారా అనేటప్పటికే కళ్ళంబట నీళ్ళొచ్చి బయటికి వెళ్ళి ముక్కు చీదేస్తున్నాడు, ఉత్తరయంతో తుడిచేసుకుంటున్నాడు. దాంతో ఇవాళ అన్నయ్య ఎప్పుడు అని మాటలు అన్నాడు. మా అన్నయ్య ఎలా ఉంటాడో కోదండం పెట్టినప్పుడు చూడాలని ఉందా అడగరా లక్ష్మణ అన్నాడు. అసలు అలా అనకపోతే లక్ష్మణను ఊరుకోరా ఊరుకోరా అంటూనే అంటుంటేనే ఊరుకోడు. ఇంకా ఇలా అనేటప్పటికీ ఆయన ఊరుకుంటాడా? ఆయన అన్నాడు, మతిక్షయాగ్రామ్య సుఖేషు సక్త తవ ప్రసాద ప్రతికార బుద్ధి హతోగ్రజం పశ్యతు వీరతస్య నరాజ్యమేవం ద్విగుణస్య దేయం. అన్నయ్య ఎందుకన్నయ్య అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు, నీ వల్ల ఉపకారం చేయించుకుని రాజ్యం పొందాడు అన్నయ్య, ఇప్పుడే వెళ్ళి తప్పేస్తాను సుగ్రీవుడన్నాడు అని. నధారయే కోపముదీర్ణ వేగం నిహన్ని సుగ్రీవమసత్య మధ్య హరిప్రవీరై సహవాలి పుత్రో నరేంద్ర పత్న్యా నిచయం కరోతు. అన్నయ్య ఇంకా నేను నా కోపాన్ని ఆపుకోలేను, నువ్వు కూడా ఇవాళ ఇలా మాట్లాడావు, నేను చెప్పేస్తున్నాను అన్నయ్య, వెళ్ళి వాలిని నేనే చంపేస్తాను, సుగ్రీవుని నేనే చంపేస్తాను, నీవరకెందుకు? రాముడైతే ఇలా అనడు, చంపేస్తానంటాడు. లక్ష్మణుడైతే చంపేస్తాను, చంపేసి ఆ చేత్తో వస్తూ అంగదుడికి పట్టాభిషేకం చేసేస్తాడు. అంగదుడు మాత్రం వెంటనే పంపించేస్తాడు. ఎందుకు ఈ మాట? ఇంకా అంగదుడికి పెళ్లి కాలేదు, పెళ్ళాలు లేరు, మళ్ళీ సుగ్రీవుడు చేసిన తప్పిదం చేయడానికి. అందుకని ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపిస్తాడు, పంపించి సీతమ్మను అన్వేషిస్తాడు. అందుకని అన్నయ్య వెళ్ళి లక్ష్మణుడి ఇప్పుడే నేను వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి హతమార్చేస్తాను. నహివైత్త దిదోలోకే పాపమేవం సమాచరేత్ పాప మార్గేణ యోహంతి సవీర పురుషోత్తమ. అన్నయ్య నువ్వే చెప్పావు కదా అలాంటి వాడు పురుషాధముడు అనిపించుకుంటాడని. అందుకని సుగ్రీవస్య ప్రమాదంచ పూర్వజంచర్తమాత్మవాన్ బుద్ధాకోపవశం వీర పునరేవ జగామస. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, అన్నగారి బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచ్చేస్తోంది అన్నయ్య, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు అని. ఎప్పుడైతే అంత కోపంతో బయలుదేరడానికి సిద్ధపడిపోతున్నాడో వీడు నిజంగా కిష్కింధలో కడిపోయి చంపేస్తాడో ఏమిటో ఆ సుగ్రీవుణ్ణి అనుకుని రామచంద్రమూర్తి గబగబా శాంతించి లక్ష్మణుడిని పిలిచి, ఒరే నాన్న అంత కోపం వద్దురా, నీ చెప్పిన మాట విను, నీకొక్క మాట చెప్తాను అని. నీదమధ్యత్వయాగ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిమనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. మనం ఇంతకుముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా, ఆ స్నేహం జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారిలోంచి మంచి మార్గంలోకి మళ్ళించు. అందుకు మాట మాట్లాడాలి కానీ మంచిగా మాట్లాడు, అంతేకాని అంత కోపంతో అలా చంపేస్తాను అవి ఇవి అమంగళకరమైన మాటలు అలా మాట్లాడకూడదు నాన్న, అలా మాట్లాడకు. సామోపహితయా వాచ రూక్షాణి పరివర్జయత్ వక్తు మహసి సుగ్రీవం వ్యతీతం కలవర్జయే. ఆ సామంతో మాట్లాడు, పరుషంగా మాట్లాడకు, ఆ సుగ్రీవుణ్ణి మళ్ళీ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయి. యథోక్తకారీ వచనం ఉత్తరం చైవసోత్తరం
బృహస్పతి సమో బుద్ధ్య మత్వా రామానుజస్తథ అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ మాట ఇలా చెప్పారో లక్ష్మణుడు ఆ చెప్పినటువంటి మాట సుగ్రీవుణ్ణి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించరా అని చెప్పినా కూడా లోపల మాత్రం కోపం తగ్గలేదట లక్ష్మణుడికి. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకున్నట్ట, అనుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట ఆ కిష్కిందలో ప్రవేశి ఒక నడక మార్గం ఉంది నడిచి వెళ్ళడానికి, ఆ నడక మార్గాన్ని వదిలిపెట్టేశట. వదిలిపెట్టేసి ఓ అడ్డదారోటి పట్టుకున్నట్టు ఎదురుగుండ కనపడుతోంది కిష్కింద, అంటే తొందరగా వెళ్ళిపోవాలి సుగ్రీవుడి దగ్గరికి. ఎంత కోపం వచ్చేసిందంటే సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయం బహూన్ వర్ణస్య గిరికూటాని ద్రుమానన్యాంశ్చ విగత శిలాశ్చ సకలీకురువాన్ తద్యాం గత జివాసుక దురనేకపదం త్యక్త్వా యయౌ కార్యవశాద్భృతం అని గబగబా బయలుదేరి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో పెద్ద చెట్టు కొమ్మేదో ఇలా కిందకు వంగింది. నేను ఎడుతుంటే అడ్డొస్తావా అనుకున్నట్ట, అది సాలవృక్షం, దాన్ని మొదలు పట్టుకుని గబగబా పైకి పీకేసి విసిరవతల మనేశాడు. అలా ముందుకెళ్ళాట, వెళ్ళేటప్పుడు అక్కడ సాలవృక్షం కనపడింది, దాన్ని పీకవతల మనేశాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, అక్కడ అశ్వవృక్షం కనపడింది, కర్ణవృక్షం కనపడింది, వాటిని పీకేశాడు. ఒక పర్వతం అడ్డొచ్చింది, దాని శిఖరాన్ని ఊడబెరికి అవతల మనేశాడు. మధ్యలో రాయి ఒకటి అడ్డొచ్చింది, దాని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఒరే ఇవాళ ఇద్దరు సినిమాకి ఆదివారం తప్పకుండా తీసుకెళ్తాను, ప్రైవేట్ వెళ్ళిపోను అమ్మ, పంపించేస్తుంటే లేదమ్మా ఇవాళ అలాగైనా.
చకారజ్యాశ్వనం వీరో దిశ శబ్దేన పురయన్, కానీ కడుపులో విశేషమైనటువంటి ఆగ్రహం పైకొచ్చింది. ఎందుకని, తన అన్న ప్రశ్రవణ పర్వతపు గుహలో ఏడుస్తూ పడుకునున్నాడు. ఈయన స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క ధ్వనులతో నూపురముల యొక్క ధ్వనులు వినపడేటట్టుగా సుగ్రీవుడు లోపల రమిస్తున్నాడు. తను చేసిన వడంబడిక మర్చిపోయాడు, సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, ఆ గడప దాటకుండా ఆగిపోయాడు. కానీ లోపల నుంచి వస్తున్న కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఇవాళ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి బయటికి తీసుకొచ్చేవాడు కనపట్టలేదు, ఎలా సుగ్రీవుడిని బయటికి పిలవాలనుకున్నాడు. అనుకుని ఒక్కసారి తన వింటి నారి యొక్క టంకార ధ్వని చేశాడు. ఈ టంకార ధ్వని వినేటప్పటికీ గుహల్లో పడుకున్న సింహాలు కూడా మూర్ఛపోతాయి. అటువంటి టంకార ధ్వని లోపల తాగి భార్యలతో పడుకున్నటువంటి సుగ్రీవుడి యొక్క చెవిన పడిందిట. పడేటప్పటికి తాగిన మధ్యంతలుక మైకం విరిగిపోయింది. ఇంతమంది భార్యలతో పడుకున్నవాడు ఎగిరి గంతేసో ఆసనంలో కూర్చున్నట్ట. ఎలా కూర్చున్నాడో తెలుసా అండి, సభాముఖంగా చెప్పడానికి నేను సిగ్గుపడాలి. ఎంతలా ఎగిరి కూర్చున్నాడంటే, అంతకన్నా ఇంకొక ఉపమానం చెప్పడానికి ఆస్కారం లేక ఒక పవిత్రోపమానాన్ని ప్రయోగిస్తున్నాను. కోతి పిల్లని పట్టుకుని మన ఎదురుగుండా ఎలా కూర్చుంటుందో అలా, ఒంటి మీద ఉన్న ఆభరణాలు, ఒంటి మీద ఉన్న మాలికలు అన్నీ అటూ ఇటూ తొలగిపోయి రమిస్తున్నటువంటి రుమని తన ఒళ్ళో పెట్టుకుని ఎగిరి తల్పం మించి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అలాగే రుమతో కలిసి కూర్చుని ఆ టంకార ధ్వనికి హడిలిపోయాడు. అమ్మ బాబోయ్, వచ్చేసాడు లక్ష్మణుడు లోపలికన్నాడు. ఇప్పుడు దిక్కేమిటి, ఎవరు వెళ్ళాలి బయటికి? టంకారధ్వని చేసేశాక ఇలా బయటికి వెళ్ళాడా? నోటి మాట ఎలా వస్తుందో, తడబడిపోతున్నాడు, నోట్లోంచి మాట సరిగ్గా రావట్లేదు, ఒంటి నిండా మధ్యంతో నిండిపోయి ఉంది. ఇప్పటి వరకు గ్రామ్య సుఖాలు అనుభవించున్నాడు. అటువంటి వాడు బయటికి వెడితే తూలిపోతాడు. నిలబడలేక ఒక మాటకొక మాట నోటి వెంట వస్తే ఎదురుగుండా టంకారధ్వని చేసిన వాడు లక్ష్మణుడు. ఇప్పుడు దిక్కేమిటి, అన్నయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఊరే ఎప్పుడైనా అనుకోని ఉత్పాతం వచ్చి మీద పడిపోతే గొప్పగా మాట్లాడగలిగింది తారరా అన్నాడు అన్నయ్య. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, తారని పిలిచాడు. ఈ పరిస్థితుల్లో తన్ని గట్టెక్కించాలి, ఎవరు గట్టెక్కిస్తారు? తారని పిలిచి ఆవిడితో అన్నాడు, టంకారధ్వని చేసేసి లక్ష్మణుడు ఏం చేశాట? లోపల ఉన్నటువంటి స్త్రీలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తను అక్కడ నిలబడి చూడవలసి వస్తుందేమోనని దూరంగా వెళ్ళిపోయాట. చారిత్రేణ మహాబాహు అపకృష్టస్య లక్ష్మణః తస్తానేకాంతమాశ్రిత్య రామశోక సమన్వితః. తన అన్నయ్య అయినటువంటి రామశోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దూరంగా వెళ్ళి ఆడవాళ్లు లేని ప్రదేశంలో ఒక్కడే నిలబడ్డాట. ఇది లక్ష్మణుడి యొక్క శీలం అంటే, మహర్షి ఎటువంటి సన్నివేశంలో ఎటువంటి శ్లోకాల్ని ప్రయోగిస్తారో చూడండి. అలా నిలబడితే లోపల కూర్చున్నటువంటి సుగ్రీవుడి గుండెలు మాత్రం కడుపులోకి జారిపోయి తారని పిలిచి అంటాడు, అథవా స్వయమేవైనం ద్రష్టుమర్హసి భాషితుం వచనై స్వాంత్యయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి త తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినటువంటి దానివి నువ్వు ఒక్కదానివి, ఎలాగో అలా నువ్వే బయటికెళ్ళు. ఆవిడ ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలుసా అండి? ఆ శ్లోకం చదివితే మనకి సిగ్గేస్తుంది. అటువంటి పరిస్థితిలో తార ఉంది. ఆ తారకి కూడా అప్పుడు బట్ట సర్దుకుందామని కానీ, ఒంటి మీద నగలు సర్దుకుందామని కానీ స్పృహ లేదు. అంత కామోపభోగంలో ఆవిడ మద్యం సేవించి ఆవిడుంది. అటువంటి ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళకూడదు లక్ష్మణుడి దగ్గరికి, ఇప్పుడు మాట్లాడడానికి కూడా నాలుక తడబడిపోతోంది, భయం ఒకటి ఆవహించింది, తారా నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎందుకు లక్ష్మణుడు టంకార ధ్వని చేశాడో ఆలోచించు, బుద్ధిచేత నిశ్చయించు, నాకు సలహా ఇ. అమ్మో వద్దులే, నువ్వు సలహా చెప్పినా ఇప్పుడు బుర్రలోకి ఎక్కేటట్టు లేదు, అది ఎక్కినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రశ్న వేస్తే జవాబు చెప్పే స్థితిలో లేను, ఎట్నుంచి ఎటు వస్తుందో వాలి వెళ్ళిన మార్గం జ్ఞాపకానికి వచ్చేస్తోంది. అందుకని తారా నువ్వు వెళ్ళి మాట్లాడు. మాట్లాడితే ఏమవుతుంది? తద్దర్శన విశుద్ధాత్మ నస కోపం కరిష్యతి నహి స్త్రీషు మహాత్మాన క్వచిత్ కురువంతి దారుణం. సుగ్రీవుడు సుగ్రీవుడే, అప్పుడు కూడా వాడికి ఎన్ని తిరిగితేటలో చూడండి. అవతలవాడు మహాత్ముడు తారా, లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. ఒక స్త్రీవి ఇటువంటి స్వరూపంతో ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళిపోయి, బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడగానే ఇంత కోపం తగ్గిపోయి తన స్నేహితుడి భార్య, అందుచేత తనకి వదినతో సమానం. అలా చూడగానే ఇలా తల దించేసుకుంటాడు, తల దించేసుకుని ఇలా ఎత్తి నీతో వాదించడం కుదరదు. ఒక స్త్రీ వదినతో సమానమైంది, తల్లితో సమానమైంది వచ్చి మాట్లాడుతుంటే ఇంకా లక్ష్మణుడి కోపం వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కానీ, స్త్రీని వధించడం కానీ, స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. రామలక్ష్మణుడు, నాకు తెలుసు లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏంటో. నువ్వు అలా వెళ్ళావనుకో ఇంత కోపం కిందకి జారిపోయి జారిపోయి నీతో చాలా మంచిగా మాట్లాడతాడు, నువ్వు అంతకన్నా మంచిగా మాట్లాడు. అప్పుడు ప్రసన్నుడైపోతాడు, అప్పుడు నేను మిగిలిహ గెంతుకుంటూ బయటకు వస్తాను అని, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు అనగానే ఆ ప్రసన్నుడైన తర్వాత నేను వస్తానంటే ఆవిడెంత తెలివైందో చూడండి. నిజంగా సాప్రస్ఖలంతి మత విహ్వలాక్షి ప్రళంబకాంచి గుణహేమ సూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా మమితాంగయష్టి. మహర్షి ఎంత అందంగా వర్ణిస్తారో, సాప్రస్ఖలంతి మత విహ్వలాక్షి, కళ్ళు ఎర్రగా అయిపోయి తాగినటువంటి మద్యం వల్ల ప్రియుడి చేత అనుభవించిన సుఖం వల్ల కనుగుడ్లు తిరుగుడు పడుతున్నాయిట, ఇలా నిలబడలేకపోతోందిట, తూలిపోతోందిట అటు ఇటు. శరీరం తన మాట వినడం తాను మానేసి కొద్దిగా ముందుకి వంగిపోయిందిట, పెట్టుకున్న వడ్డాణం కిందకి జారిపోయిందిట, వేసుకున్న హారాలు పైకి కనపడకూడని హారములు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయిట. ఎంత పవిత్రంగా వర్ణిస్తారో చూడండి, అసహ్యమైన వర్ణన ఏది ఉండదు. దాన్ని బట్టి మీరు ఊహించాలంటే తార ఎలా ఉందో. అలాంటి తార జగామతార నమితాంగయష్టి, లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార అలాగే బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడిందిట. కనబడగానే ఇంత లక్ష్మణుడు కూడా గొప్పతనం ఏంటంటే, సతాం సమీక్షైవ హరీష పత్నిం తస్తావుదీ ఉదాసీనతయా మహాత్మా అవాంగ్మకోభూం మనుజేంద్రపుత్రః స్త్రీ సన్నికర్షాత్ దినివృత్త కోపః. ఎటువంటి మాటలు వేసేసారో చూడండి మహర్షి ఆ శ్లోకంలో, ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. సతాం సమీక్షైవ హరీష పత్నిం, ఎప్పుడైతే తన దగ్గరకి ఆ వానరేంద్రుని యొక్క భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, తస్తా ఉదాసీనతయా మహాత్మా, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి మీరు ఆలోచించాలి ఈ మాటని, ఉదాసీనతయా మహాత్మా. అలా తార కనపడితే 14 సంవత్సరముల నుంచి భార్యకి దూరమయ్యున్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు, అటువంటి స్త్రీని చూసిన లక్ష్మణుడు ఉదాసీనతయా మహాత్మా, ఉదాసీనుడు అంటే ఏ భావము లేనివానిగా ఉన్నాడు అంటే ఏ భావం, ఏ భావము లేదు ఆవిడ్ని చూసి. అలా వెళ్ళిపోతూ ఒక పెద్ద ఆవిడ అలా వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే ఆయన బాల్కనీలో కూర్చున్నాడు, ఆవిడ్ని చూస్తే గౌరవం కలిగిందా, పవిత్రమైన ఆలోచన కలిగిందా, అపవిత్రమైన ఆలోచన కలిగిందా, స్త్రీ అన్న భావన కలిగిందా, ఇలా వచ్చింది ఏమిటన్న ఆలోచన కలిగిందా, ఆవిడ శరీరాన్ని చూడాలన్న కోరిక కలిగిందా, ఏ కోరికలు లేకుండా ఉన్నాడు. ఉదాసీనతయా మహాత్మా, వెంటనే పక్కనే మహాత్మా, అలా నువ్వు ఉండగలవా? ఇదయ్యా లక్ష్మణుడు అంటే అటువంటి వాడు అలా ఉన్నాడు. ఎందుకని అంత కోపంతో వచ్చిన వాడు ఏ భావము లేకుండా సుగ్రీవ భార్యని చూడగానే ఇలా చూడకూడదు కనుక అలా వచ్చినా ఆ స్త్రీ మర్యాద అంటే ఎలా ఉంటుందో, తన స్నేహితుని భార్య తనకంట కనపడకూడని రీతిలో ఒకవేళ కనపడితే తానెలా ప్రవర్తించాలో వాల్మీకి మహర్షి చూడండి ఎంత అందంగా రాస్తారో. అవాంగ్ముఖోభూన్ మనుజేంద్రపుత్ర, అప్పటి వరకు ఇలా బుసలు కొడుతున్నవాడు ఇలా తల ఉంచేసుకుని భూమి వంక చూస్తూ నిలబడిపోయి ఎదురుగుండా వచ్చింది స్త్రీ, ఆవిడితో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకని కోపంతో మాట్లాడితే నోటి వెంట కొంచెం గట్టి మాట వచ్చేస్తుందేమో, స్త్రీతో మాట్లాడుతున్నాను కనుక కోపం ఉండనే ఉండకూడదని వెంటనే పావు కుబుసం వదిలినట్టు కోపాన్ని వదిలేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అన్నగారి గురించి వింటే అంత కోపంగా ఉంటాడు, తన ధర్మం తాను పాటించవలసి వస్తే లక్ష్మణుడు లక్ష్మణుడే. ఎటువంటి శీలాలో ఎవరికీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆ సన్నివేశాన్ని బట్టి ఎలా చెప్పిస్తారో, అంత సుగ్రీవుడు హడిలిపోతే ఇటువంటి స్థితిలో బయటికి వచ్చి నిర్భయంగా తార లక్ష్మణుడితో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో, ఇంత లక్ష్మణుణ్ణి ఎంత ఎలా మార్చేస్తుందో, ఎలా తీసుకెడుతుందో, ఇంత కోపంగా వచ్చిన లక్ష్మణుడితో సుగ్రీవా నన్ను క్షమించు అనిపిస్తుంది. ఆ మాటలలో అందమేమిటో, తార మాట అంటే ఎందుకు వాది సర్టిఫికెట్ ఇచ్చాడో, తార గొప్పతనం ఏమిటో, అంత ఉగ్రమూర్తి లక్ష్మణమూర్తిని ఎంత శాంతమూర్తిని చేస్తుందో, అలాగని అందులో కపటం ఉండదు, ఎంత ధర్మంగా మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో, రేపటి రోజున వాల్మీకి మహర్షి యొక్క రచనా వైశిష్ట్యాన్ని ఆ అందాన్ని అనుభవించేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ రామనామాన్ని ఒక్క 11 మాటలు చెప్పుకుని గృహోన్ముఖులం అవుదాం. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, తుంటరీ కామాదులను మంట గలుపునది శ్రీరామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము, నిజమే వెంట తిరిగిడి వారికెళ్ళను కంటి పాపే రామనామములు. అది రెండు కళ్ళల్లో పడితే ఇవాళ రామాయణం ఏం చెప్పగలను. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, గరుడ గమనాదులకు అయినను కడు రమ్యమైనది రామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, పుట్టతానై పాము తానై బుసను కొట్టును రామనామము, అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము, శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.